గోకర్ణుడు ఆత్మదేవుని వెంట పెట్టుకుని ఓ వరసపెట్టి కాశీ గయా ప్రయాగ కురుక్షేత్రాది దివ్యక్షేత్రాలు చూసుకుంటూ తండ్రికి ఆనందం కలిగిస్తూ పోయాడు. చివరికి తండ్రి ఓ చోట చచ్చిపోయాడు. ఆ వెంటనే ఆయన ఆ తండ్రికి అక్కడే అంత్యక్రియలు చేసి గయకు వెళ్ళి శ్రాద్ధం పెట్టాడు. ఇక్కడ ఈ తండ్రి విడిపోయాడుగా, ఇక మిగిలింది తల్లి. వీడు ఇంకా రెచ్చిపోయాడు. ఏమే అమ్మా పట్రా తాళం చెవులు అన్నట్ట రోజు తల్లికి బడితి పూజ అనమాట. ఇక మామూలు కొట్టడం కాదు, చితక్ కొట్టేసేవాట. అప్పుడప్పుడు తాగుడు వైకుల్లో డొక్కలు తన్నేవాడు. కడుపు ధరిస్తే కడుపుకి ఎక్కడ నొప్పి వస్తుందో అనుకున్నందుకు ఈ దౌర్భాగ్యుడు రోజు కడుపులోనే తన్నుతున్నాడు. అందుకే ఆ పండు తిని నేనే కడుపు ధరించి ఉంటే బంగారం లాంటి గోకర్ణుడు పుట్టేవాడు. పనికిమాలిన పని చేశాను పాపిష్టిదాన్ని, ఆ సిద్ధుడిచ్చిన పండును వృధా చేశాను. ఈ దౌర్భాగ్యుడిని చెల్లెలు కొడుకుని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను. వీడు చెల్లెలు కొడుకు కాదు, వీడు నా పాలిటి మొల్లల కొడుకులా తయారయ్యాడని ఏడవడం మొదలుపెట్టాడు. మల్లె పెట్టిన చేనులో ఒకటి సామెత ఉన్నది తెలుసా, మల్లె అంటే ఎవడో తెలుసా, పంటలు పాడు చేసి ఒక పురుగు పంటంతా ఒక రకంగా పాడైపోతుంది, దానికి మల్లె అని పేరు. పూర్వకాలంలో ఈ పదం ఎక్కువ వాడేవారు. అందుకే అల్లసాని పెద్దలు కూడా మల్లె పట్టిన చేని క్రమంబు కాగా తెగులు పట్టిన చేనులాగా వంశం ఉందంటాడు ఆయన. వీడి వల్ల నేను రోజు దెబ్బలు తింటున్నాను, రోగం పట్టినట్టయింది నా వంశానికి అని ఏడ్చింది. ఒక రోజున బంగారం అంతా బీరువాలో పెట్టి తాళం వేసేసి ఆ తాళం ఎక్కడో బండరాయి కింద దాచేసింది వీడికి కనపడకుండా. వీడు ఆ పూట నలుగురు వేసేళ్ళు వెంట పెట్టుకుని పెద్ద కళ్ళు కొండోడు పుచ్చుకొని అక్కడికి వచ్చాడు. ఆ కళ్ళు ముంత వాళ్ళు అందిస్తూ ఉంటే తాగుతూ దాంతోపాటు మంచి కాల్చినటువంటి కోడి మాంసం తింటూ, ఏమేం వసల్దానా, ఎక్కడ తాళాలు పట్ర బంగారం, బంగారం ఇవ్వకపోతే వీళ్ళు ఇక్కడ ఉండరు, వీళ్ళు ఉండకపోతే నీ అంతం చూస్తానంటే నేను ఇవ్వనంది. వాడికి ఒళ్ళు మండిపోయింది. పెద్ద రోకలు ఒకటి పట్టుకొచ్చి డొక్కలు ఒకటి కొట్టాడు. పక్కటెముకి విరిగిపోయింది ఆవిడికి. అమ్మ బాబోయ్ చంపకు అది రాయి కింద పెట్టాను తాళం అందిట. వెంటనే తాళం తీసేసుకున్నాడు, ఆ బంగారం తీసుకున్నాడు. మళ్ళీ రేపు వస్తా, మళ్ళీ రేపు అడిగినప్పుడు కూడా ఆ బంగారం ఇవ్వకపోయావా, నువ్వు ఎక్కడ దాచినా ఆ బంగారం నాకు ఇవ్వకపోయావా, రెండో పక్కటెముకి వెళ్ళకూడదానన్నట్టు తాగుడు మేకల్లో. ఆ పోటీ ఇంకా అది భయపడిపోయింది. ఈ ఎముక విరిగి కదలలేని స్థితిలోకి వచ్చింది. ఇదంతా వాచిపోయి నిప్పొచ్చేసింది. రేపు ఇటు కొడతాడు, ఇంకో రోజు కాళ్ళు విరిచేస్తాడు, ఇంకో రోజు పీక నొక్కుతాడు. ఎందుకు రోజు ఈ చిత్రహింసలు, ఎందుకంటే చచ్చిపోతే మంచిదని దొడ్లో ఓ పెద్ద పాడుబడి నుయ్యి ఉంటే అందులో దూకి చచ్చిపోయింది. చూశాను చివరికి అలా దుర్మరణం పాలైపోయింది. దుందు గారి కొడుక్కి భయపడి తెచ్చింది. మర్నాడు పొద్దుటే వచ్చాడు వీడు. ఎక్కడే అని వెతక్కగా దొడ్లో దూకేసిందని కనపడింది. ఆ నూతిలో చూచాడు శవాన్ని. పెంట దిరిపోయింది, దిక్కుమాలిన పెరుగు చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు తాళాలు ఎక్కడ పారేసిందో అనుకుని తాళాలు దొరికినంత వరకు బంగారం తీసుకున్నాడు. కొన్ని కొన్ని బీరువాలకి తాళాలు ఎక్కడున్నాయో తెలియలేదు. ఆ బీరువాలు ఎప్పట్లో కాదండి, ఎంత ఐరన్ అన్నమాట, పూర్తిగా ఇనుముతో ఉక్కుతో తయారు చేయబడిన బలమైన భోషాణాలు. అవి పగలపట్టలేకపోయాడు వీడు. పోలే, ఉన్నంత వరకు ఆస్తి అంతా నాదే కదా, అంతా నాదే కదా అని అనుకుని ఆ వేశ్యలు నలుగురిని ఇంట్లోనే పెట్టేశాడు. పూర్వం వేశ్యలు ఇళ్ళకెళ్ళేవాడు, ఇప్పుడు ఆ వేశ్యల్ని ఇంట్లోకి పిలిపించి వాళ్ళతో హాయిగా తాగడం, తందనాలు ఆడడం, మాంసం తినడం ఈ పనులు మొదలెట్టాడు. ఇంట్లో బంగారం అయిపోయింది, బట్టలన్నీ పట్టు వస్త్రాలన్నీ ఏమి ఆడబ్బుతోటి తాగారు. ఇంకా మిగిలింది ఏమిటి, పొలం తప్పేమీ లేదు. ఆ పొలం కూడా అమ్మేశాడు. ఆ రోజుల్లో పొలాలకు విలువ చాలా తక్కువ, 500 ఎకరాల పొలం వాడికి 3000 రూపాయలకు మాత్రమే అమ్మేట. ఆ 3000 రూపాయలు ఒక ఏడాదిలో అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి వాడు? అందుకని వాడు ఏం చేశాడు, ఈ వ్యసనపురుడు రోజు దొంగతనాలకు వెళ్ళేవాడు. ఊరవతల 4 రోడ్ల కూడలు ఒకటి ఉన్నది, ఆ కూడల దగ్గర నిలబడి ముసుగేసుకుని వచ్చే పోయి వాళ్ళ చంపడాలు కొట్టడాలు వాళ్ళ దగ్గర దోచుకోవడం మొదలెట్టాడు. ఒక రోజున పెళ్లి గుంపులు కూడా దోచుకున్నాడు. ఇది వేశ్యలకి తెలిసింది. అమ్మ బాబో, ఈ దుర్మార్గుడు దొంగతనాలు మొదలుపెట్టాడు, జనాల్ని చంపి మరీ దోచుకుంటున్నాడు. ఈ వార్త రాజుగారికి తెలిసిందిట. తెలిసిందంటే రాజుగారు వీడిని పట్టుకుంటారు, వీడితో పాటు మరల్ని పట్టుకుంటారు, వీడితో కాపురం చేస్తున్నందుకు ఉరిశిక్ష వేస్తాడు రాజుగారు. దొంగతనానికి పూర్వం ఉరిశిక్షే, హత్య చేసి దొంగతనం చేసిన వీడికి ఇక మరణశిక్ష తప్పదు. వీడితో ఉంటే మనం చస్తాం, ఆఖరి సరిగా వీడి దగ్గర డబ్బు కొల్లగొట్టి పారిపోదాం అనుకున్నారు. వీడు దొంగతనం చేసే పూట 1000 గ్రాముల బంగారపు నగలు తెచ్చాడు. ఆ నగలన్నీ బీరువాలో పెట్టించి వాడి చేత బాగా తాగించి రాత్రికి మంచం మీద పడుకోగానే కాళ్ళు చేతులు పూర్తిగా పెద్ద పెద్ద తాళ్లతో కట్టేశారు. ఈ 1000 గ్రాములు బంగారం పుచ్చుకుపోవాలంటే ముందు వీడు పెంట పోవాలి. అందుకని వాడు ఏం చేశారు, బాగా కాళ్ళు చేతులు మంచానికి వేసి కట్టేసి కర్రలు పెట్టి చిత కొట్టారు. ఎంత కొట్టినా వాడు మునుగుతున్నాడు కానీ మొండి ప్రాణం చావట్ల. అందుకని బాగా పొయ్యి వెలిగించి అందులో కట్టెలు కాల్చి కన్నకన్నకన్న వండుతున్న నిప్పులు పట్టుకొచ్చి నోట్లోను పొట్ట మీద మర్మావయవాల మీద పోసేశారు. ఇన్ని అంగారకములు నిప్పులు పోసినా వాడు చావట్లేదట. ఆశ్చర్యం. వాడు బాబోయ్ బాబోయ్ అంటున్నాడు, మునుగుతున్నాడు కానీ చావడంలా. వీళ్ళకి మతిపోయింది. ఇంత దెబ్బ కొట్టినా, నోట్లో నిప్పులు పోసినా, ఇంకా శరీర అవయవాలు అన్నిటి మీద నిప్పులు పోసినా ఈ దుర్మార్గుడు చావట్లేదు. ఎక్కువ అరిచాడంటే పక్క వాళ్ళు వస్తారు, వాళ్ళు చూశారంటే మరక ప్రమాదం, వీడిని హత్య చేసినందుకు మనకి ఉరిశిక్ష పడుతుందని భయపడి చివరికి నోట్లో గొట్లు కుక్కేసి అతి కష్టం మీద వాడిని పేక కోడికి కోసినట్టు కోసి అవతలు పారేశారు. చివరికి వాడు దుర్మరణం పాలైపోయాడు. చచ్చాక ఆ మంచంతో పాటుగా వీడిని, వీడి తలని ఆ దొడ్లో పాడుపడిపోయిన నూతులు పారేసి పైన కొంత చెత్త గుట్టలు వేసి పూడి చేశారు అవి. ఓ రెండు రోజులు మూడు రోజులు ఇంట్లోనే ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు అప్పుడప్పుడు ఏమే దౌర్భాగ్యురాలరా, ఏడే మీ మొగుడని అడిగితే వాడు అండి దొంగతనం మొదలెట్టాడు కండి, దొంగతనానికి ఎక్కడో పోయినట్టున్నాడు అండి, ఎప్పుడు వస్తాడో తెలీదు, తాగుపోతాడు, దొంగ వధవా అని తిట్టారు. ఆ దొంగ వధవని తయారు చేసింది మీరే కదట్టే అని పక్కవాళ్ళు వాళ్ళు వచ్చి మీ గడప తొక్కితే పాపం అని అసహ్యించుకుని ఉమ్మిపోయేవారు. లోపలికి మాత్రం ఎవరు రాలేదు. అలా 4-5 రోజులు అయ్యాక ఈ బంగారం మూట కట్టుకుని వీళ్ళు రాత్రి ఉడాయించి ఎక్కడికో పోయారు. వీడి నూతిలో పడి తెచ్చాడుగా భయంకరమైన దుర్మరణం పాలవటం వల్ల, వేశ్యల చేతిలో హత్యకి గురి అవ్వడం వల్ల ఈ దుర్మార్గుడికి ఒక పిశాచి రూపం వచ్చింది. మామూలు రూపం కాదు, ప్రేత రూపం. ఈ ప్రేతమునికి ఆకలి ఎక్కువ, తినడానికి ఈ భూలోకంలో ఉన్న తిండి పనికిరాదు. ప్రేతాలు మన తిండి తినలేవు, మన మంచినీళ్ళు తాగలేవు. దానికి దాహం ఎక్కువ వేసింది, ఆకలి ఎక్కువ వేసింది. దాహం వేస్తే తాగడానికి ఈ మంచినీళ్ళు పనికిరాక అయ్యో దాహమో అనేది. ప్రేతాలకి దాహం వేస్తే ఒక రక్తమే తాగగలం, తాగడానికి రక్తం లేదు. ఇంటి నిండా మంచినీళ్ళు ఉన్నాయి కానీ ఆ మంచినీళ్ళు ప్రేతం తాగలేదు. ఆకలి వేస్తే తినడానికి ఇంట్లో రొట్టెలు ఉన్నాయి కానీ రొట్టెలు తినలేదు. ఎవడైనా దుర్మార్గుడు చస్తే వాడి శవాన్ని మాత్రమే తినగలవు. పైగా దుర్మరణం పాలైన వాడు ప్రేతమైతే వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు చంపలేరు, కేవలం భయపడిన వాడిని మాత్రమే చంపగలరు. అందుకని ఈ ప్రేతం ఏం చేసేది, రోజు రాత్రిపూట తన పెంకుటింటికి ముందున్న చూరు దగ్గర నిలబడి ఎవడన్నా అటుక పెడుతుంటే అని అరిచేది. ఈ అరుపులు గట్టి పెడుతున్నవాడు కనుక పిరికివాడైతే గుండెకి చచ్చిపోయేవాడు. పిరికివాళ్ళని మాత్రం చంపుతాయి అవి. ఆ పిరికివాడు చచ్చిపోతే వాడి పేక కొరికి రక్తం తాగి ఆ మాంసం తిని బతికేవాడు. ధైర్యవంతుడు ఎవడ్రా అన్నాడా వీడు పారిపోయేవాడు. పిశాచాలు ఎప్పుడు కూడా, ప్రేతాలు ఎప్పుడు కూడా మనలాంటి ధైర్యవంతులు ఏం చేయవు, పిరికి పిరుగులనే తింటాయి. దాంతో పిరికివాళ్ళని తినడం, పిరికివాళ్ళు కాకుండా ధైర్యవంతులు వస్తే వీడే భయపడి పారిపోవడం చేశాడు. దాంతో జనాలకు ఒక విషయం మాత్రం తెలిసింది, బహుశ దుందుకారి దుర్మరణం పాలయ్యి ఉంటాడు. మరెవరో కదా వేసిలే చంపేసి ఉంటారు, వాడే ప్రేతాత్మ అయ్యాడు. రాత్రిపూట మనం వాడు పెడుతుంటే అరుస్తున్నాడు, వాడి బలహీనత కూడా తెలుస్తోంది. వాడు భయపడే వాళ్ళని మాత్రమే చంపుతున్నాడు, కాబట్టి ధైర్యవంతులు తప్ప అధైర్యవంతులు అటు వెళ్ళకండి అని ఊళ్ళో వాళ్ళంతా అనుకున్నారు. దాంతో రాత్రిపూట సాధారణంగా ఎవరు అటు వెళ్ళడంలా, వెళ్ళేవాడు ఎవడని అయితే కాస్త మీలాంటి ధైర్యవంతుడే వెళ్ళడం మొదలుపెట్టాడు. ధైర్యవంతులు వాడు ఏం చేయలేకపోయేవాడు. దాంతో వాడికి ఏమైపోయిందనమాట, 2 నెలలుగా పిరికివాడు ఒక్కడు కూడా దొరకపోవటం వల్ల తిండి లేక మలమల వాడిపోయి దాహం తీర్చుకోవడానికి రక్తం లేక బాగా నీరసపడిపోయాడు. మూలుగుతూ అయ్యో ఆకలోయ్ దాహమోయ్, నేను మా నాన్నని అన్యాయం చేశానోయ్, మా అమ్మని చంపానోయ్, ఈ దిక్కుమాలను వేశ్యల యొక్క మోహంలో పడి దుర్మరణం పాలయ్యాను, నన్ను రక్షించేవాడు లేడా అని అరిచేవాడు. అరుపులు పిశాచమవడం వల్ల మానవుల అరుపుల్లో కాకుండా అని ఒక భయంకరమైన వికృతమైన అరుపులుగా వినపడేది. పిశాచ భాష మనకు అర్థం కాస్తుమా, పిశాచాలే పిశాచాల భాష అర్థం చేసుకుంటాయి. ఈ విధంగా వాడు నానా దుర్మరణ పాలయ్యి దురవస్థ పాలవుతూ ఉండగా క్రమక్రమంగా ఆత్మదేవుడు అనేవాడికి ఒక కొడుకున్నట్ట, వాడు చచ్చిపోయాట, వాడు దుర్మరణం పాలయ్యాట, వాడు పిశాచమయ్యాట అనే వార్త లోకమంతా వ్యాపించింది. సరిగ్గా ఆ సమయంలో గయ్య దగ్గర ఉన్నాడు గోకర్ణుడు. వాడికి ఈ విషయం తెలిసింది. అలా వార్త వ్యాపిస్తుందిలేండి. ఆయన ఆశ్చర్యపోయి అనుకున్నంత పని అయిపోయింది. సోదర, తల్లిని పీడించావు, తండ్రిని పీడించావు, చేసిన పాపానికి ఫలితంగా చివరికి దుర్మరణం పాలి పిశాచమయ్యావా. ఎంతైనా నా సోదరుడివి, మా నాన్న నిన్ను పెంచాడు, నన్ను పెంచాడు, నాన్నలాగే నీకు కూడా పిండం పెడతాను అని గయలో చచ్చిపోయిన తల్లికి ఈ దుర్మార్గుడికి ఇద్దరికీ కూడా పూర్తిగా గోత్రనామాలు చెప్పి పిండ ప్రదానం చేశాడు. గయలో శ్రాద్ధం పెట్టాడు, శ్రద్ధగా పెట్టాడు. ఆ తర్వాత ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వేదములకు నిలయమైన పవిత్రమైన గృహం నా జన్మస్థానం ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని గయ్య నుంచి కాలి నడకన ఒక నెలలాళ్ళకి అక్కడికి వచ్చాడు. చీకటి పడింది ఆ సమయంలో, ఇల్లంతా పాడుపడిపోయింది, పిశాచం ఉండడం వల్ల ఎవరు రావట్లేదు అక్కడికి. వీడు ఆ ఇంటికి వచ్చి తాళాలు వేస్తున్నాయి కనుక అడుగంతా తుడిచి బాగా మట్టి పట్టేసి ఉందన్నమాట వీధి అడుగు, దాన్ని తుడిచి ఈ పైన కండుగా వేసుకుని కాస్త నడుము వాలిచాడు. రాత్రికి ఈ ప్రేతాత్మ బయటకు వచ్చింది నూతిలోంచి. పగలంతా నూతిలో ఉంటుంది, చీకటి పడితేనే బయటకు వస్తుంది అది, పగలు మాత్రం ఈ వెలుతురులో ఉండలేదు. అందుకని చీకటి పడ్డాక అది వచ్చింది. వచ్చి ఒక గొర్రె రూపం ధరించి అంది. ఈయన వెంటనే ఏం చేశాడు, భూతప్రేత పిశాచ మంత్రాలు చదివాడు. దాంతో గొర్రె రూపం విడిచిపెట్టింది, సింహం అయ్యింది, కాసేపు ఏమో పులయ్యింది, కాసేపు తోడేలయ్యింది, కాసేపు నక్కయ్యింది, కాసేపు ఏమో పెద్ద పెద్ద కోరలతో పెద్ద పెద్ద కొమ్ములతో భయంకరమైన రాక్షసుడిగా మారిపోయింది అంది. ఒరే నువ్వు ఎంత అరిచినా మంత్రవేత్తను నన్నేం చేయగలవురా, ఒరే ఇలా రారా అని పిలిచి చేతిలో ఉన్న కమండల జలాన్ని ఆ ప్రేతంలో చల్లాడు. చల్లగానే ఆ ప్రేతానికి మానవుల్లో మాట్లాడి శక్తి వచ్చింది. ఎందుకు ఇతనికి అనుమానం వచ్చింది ఆ ప్రేతం తన సోదరుడేమోనని. అందుకే ఎంతో పవిత్రమైన తన కమండల జలాన్ని మంత్రించి చల్లాడు. చల్లగానే వాడికి మానవ భాష వచ్చింది. ఇప్పుడు చెప్పు కస్తవం నీవెవడిదని అడిగాడు గోకర్ణుడు ఆ పిశాచాన్ని. సోదర ఇప్పటికీ ఇంకా నీకు అర్థం కాలేదా, నేనే నీ సోదరుణ్ణి దుందుమారిని అన్నాడు. వారి తమ్ముడా నువ్వా, నువ్వింకా ప్రేతాత్మకంగా ఉన్నావా, నీ పేరు మీదుగా గోత్రనామాలతో గయ్యలో పిండ ప్రదానం చేశానే అన్నాడు. పిండ ప్రదానం చేసావా, అయినా నాకు ఈ గండం ఇలాగే ఉంటుంది, ఎందుకో తెలుసా, గయాశ్రాద్ధసితే నాపి ముక్తిర్మే న భవిష్యతి. నువ్వు ఒకసారి కాదు 100 సార్లు గయ్యలో నా పేరు మీద పిండం పెట్టినా ముక్తిర్మే న భవిష్యతి, నాకు ముక్తి లభించదు అనగానే వెంటనే తలపట్టుకుని గయ్యలో పిండ ప్రదానం చేస్తే ఎంత పాపాత్ముడికైనా విముక్తి లభించాలి, 100 సార్లు గయ్యలో పిండ ప్రదానము చేసినా నీకు మోక్షం రాదంటే ఇక నీకు ముక్తి పెంచడం నా వల్ల కాదు. నువ్వు చేసిన పాపాలన్నీ ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తున్నాయి, నువ్వు ఎటువంటి పాపాలు చేసి ఉంటావు, బహుశా అమ్మను కూడా నువ్వే దుర్మార్గుడు చంపు ఉంటావు, ఇక నీకు మోక్షం రాదు పో అనగానే సోదర ఇద్దరం కలిసి పెరిగాం, ఎంత కాదనుకున్నా మా నాన్నే మీ నాన్న అనుకున్నావు, నువ్వు తండ్రిని ఆయన పేరుని ఆయన గోత్రాన్ని ఆయన వంశాన్ని పవిత్రం చేయవలసిన బాధ్యత నీది, నాకు మోక్షం ఇప్పించవా, ఈ ప్రేతాత్మ రూపాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఒకటే ఆకలి ఒకటే దాహం, తిండి ఉండదు, దాహం తీర్చుకోవడానికి జలం ఉండదు, ఎవడైనా పిరికి వాడిని పెడితే వాడిని బెదిరించి వాడిని చంపి అప్పుడప్పుడు తింటూ బతుకుతున్నాను, ఎంతకాలం ఈ మనుషులు తినడం, నాకు కూడా అసహ్యం కలుగుతోంది, నిన్ను కూడా తిందాం అనుకున్నాను చివరికి, కాకపోతే నువ్వు భయపడలేదు కాబట్టి ఏమీ చేయలేకపోయాను. అంటే సొంత సోదరుడిని కూడా చంపాలనే దుస్థితి వచ్చింది నాకు కేవలం ఆకలి వల్ల దాహం వల్ల. ఈ దరిద్రపు జీవితం నుంచి విముక్తి కలిగించి నన్ను ఉద్ధరించు తండ్రి అని కాళ్ళ మీద పడి ఏడ్చాడు ఆ ప్రేతాత్మ. కాళ్ళు పట్టుకుంటామంటే ఈ చేతులకి ఆ కాళ్ళు అందబట, ప్రేతాత్మలు మన కాళ్ళు పట్టుకోలేవు పట్టుకోవాలనుకున్నా, అందుకే దగ్గరకు వచ్చి వాడు దూరంగా అయిపోతున్నాడు, వాడు జారిపడ్డాడు పాపం గోకర్ణుడు. నీకోసం కాకపోయినా నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని నీకు విముక్తి కలగడానికి ఏదో ఒక మార్గం చూస్తాను, రేపు ఉదయం పెద్దలతో చర్చిస్తాను, ఇప్పుడు ప్రస్తుతం నూతిలోకి పో అన్నాడు. వీడు నూతిలోకి పోయాడు. పొద్దుట ఈయన ఏం చేశాడు, ఊరందరినీ పిలిపించాడు, ఇల్లంతా కాస్త దులిపించి అందరినీ కూర్చోబెట్టి, మహాత్ములారా ఈ ఇల్లు ఒకప్పుడు ఎంత పవిత్రమైనదో మీకు తెలుసు, నిత్యం వేదఘోషకి ఇది నిలయం, ఈ ఇంట్లో మా సోదరుడు దుర్మరణం పాలయ్యాడు, వాడి పిశాచమే మమ్మల్ని ఏడిపిస్తున్నాడు అది మీకు తెలుసు, వాడికి గయలో శ్రాద్ధం పెట్టినా మోక్షం రాలేదు, వాడికి మోక్షం రావడానికి ఏదైనా మార్గం చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, ఏం చెబుతామండి, గయలో పెంట ప్రదానం చేస్తే ఎవరికైనా విముక్తి రావాలి, వాడికి రాలేదంటే ఇంక మనం ఏం చేయలేము, ఒకటే ఒకటి ఈ ఇల్లు ఎవరికైనా సన్యాసులకు దానం ఇస్తే మోక్షం వస్తుందని ఒకడు అన్నాడు, అలాంటి వాటి వల్ల మోక్షం రాదన్నాడు ఈయన. ఒక్కొక్కడు ఒక్కటి చెప్పారు, ఒకళ్ళు గోదానం చేయమన్నారు, ఒకళ్ళు భూదానం చేయమన్నారు, ఒకళ్ళు యజ్ఞం చేయించమన్నారు, ఒక్కొక్కళ్ళు నవగ్రహ జపం చేయించమన్నారు. అదేమీ కాదని ఆ ఊళ్ళో పురోహితుడు వచ్చి నాకు ఒక 500 ఎకరాలు మీకు ఏమన్నా మిగిలింటే అవి దానం చేయండి అన్నాడు. మా 500 ఎకరాలు వాడు ఎప్పుడో కొట్టేసాడండి, ఎవడికి అమ్మేసేట కాబట్టి దానం చేయడం కుదరదని ఒకడన్నాడు. ఇలా మొత్తం మీద ఎవడికి తోచిన సలహాలు వాడిచ్చారు. ఈ సలహాలేవి ప్రేతాత్మకి విముక్తి కలిగించలేవు. మరి ఎలా, వెంటనే ఆత్మదేవుడు ఏం చేశాడో తెలిసిన ఈ గోకర్ణుడు, మానవులు చెప్పలేనప్పుడు పరమాత్మని అడుగుతాను అని వెంటనే కళ్ళు మూసుకుని
అత్యద్భుతమైన తన యోగశక్తితో తన ప్రాణాన్ని శరీరంలోంచి బయటికి తీసి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన అంతటి గొప్పవాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళి, సూర్య పరమాత్మ నీకు నమస్కారం, అవదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని ప్రార్థన చేసి, నా సోదరుడు ఒకడు దుర్మరణం పాలయ్యి నానాయాతన పడుతున్నాడు, వాడికి ప్రేతత్వం నుంచి విముక్తి కలగడానికి ఒక మార్గం చెప్పమనగా, శ్రీమద్భాగవతమును 7 రోజుల పాటు వాడి పేరు మీదుగా ఒకరు పారాయణం చేస్తూ ఉండగా నువ్వు పురాణం చెప్పి వినిపిస్తే వాడు బాగుపడతాడు, వాడికి మోక్షం వస్తుంది, ఇంకో రకంగా మోక్షం రాదు అన్నాడు. ఈ మాట ఎవరున్నారు? సూర్యుడు. కాకపోతే ఇక్కడ ఒక విశేషం ఉన్నది నాయన, ఆ 7 రోజులు వాడు ఎదురుగుండా కూర్చుని వినాలి. ప్రేతాత్మలు పగలిపూట బయటికి రావు, వచ్చినా నిలబడలేవు. అందుకని ఏం చేస్తామంటే, ఒక 7 కణుపులు ఉన్న వెదురు కర్ర ఇస్తాను, ఆ వెదురు కర్రలోకి వాడిని ఆవాహన చెయ్యి. వాడు శ్రద్ధగా పురాణం వింటే ఏమవుతుంది, మొదటి రోజు మొదటి కణుపు పగులుతుంది. ఒక కణుపు వెదురు కర్రకు చూసారుగా మధ్య మధ్యలో కణుపులు ఉంటాయి, ఒక కణుపు పగిలిందంటే మొదటి రోజు వాడు శ్రద్ధగా విన్నట్టు, అది పగలకపోతే వాడు కూడా నిద్రపోతూ విన్నట్టు. అలా 7 రోజులు 7 కణుపులు పగిలాయంటే వాడు శ్రద్ధగా విన్నట్టే, వాడికి మోక్షం వస్తుంది. ఆ కణుపులు పగలడం మీద వాడి మోక్షం ఆధారపడింది. అంటే భాగవతం సప్తాహం వాడు చదవటం నేను చెప్పడమే కాదు, వినడం మీద కూడా ఆధారపడింది. చెప్పుకుపోతూ ఉంటే ఉపయోగం ఉంది, ఎదురు ఉండే కూర్చుని శ్రద్ధగా వినాలి అని పడిపోయి కుర్చీలో ఈ మెడంతా వెడికిందో అని అనుకుంటే దానివల్ల ఉపయోగం ఉంది. ఏదో మీలాంటి మహానుభావులు అయితే అలా మెడ పెడకుండా శ్రద్ధగా వింటారు, అన్ని చోట్ల అలా వినగలరా? ఎంత జ్ఞానుడు, ఎంత పరవశక్తం, అప్పప్ప అసలు ఇలాంటి భక్తులు చూస్తూ ఉంటే నాకు ఏం చేయాలో తెలియదు ఒక్కోసారి అనమాట. అంత ఆనందంగా శ్రద్ధగా వింటున్న భక్తులు నా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల మీరు దొరికారు, మీ అందరికీ శుభం కలుగుగాక. మీరు భూలోకానికి తిరిగి వచ్చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఊళ్ళో వాళ్ళకి చెప్పాడు మహానుభావులారా, సూర్యుడు చెప్పాడు భాగవత సప్తాహం చేద్దాం అని. శుభదినంలో ఆ ఇల్లంతా అలికించి ముగ్గులు పెట్టించి ఒక 7 కణుపులు కలిగిన వెదురు కర్రని సూర్యుడిచ్చాడే, అందులోకి ప్రేతాత్మని ఆవాహన చేశారు. ప్రేతాత్మ ఆ కణుపులోకి వెళ్ళింది. ప్రేతాత్మ ఎప్పుడు వణుకుతూ ఉంటుంది, దాంతో ఆ గడకర్ర ఏమయ్యేదిట, పురాణం విన్నంతసేపును ఇలా కదులుతూ ఉండేది, కర్ర కదులుతూ ఉండేది అనమాట. కొంతమంది నిద్రపోతున్నా ఆ నిద్ర తెలియకుండా ఇలా బుర్ర కదిలిస్తారు దొంగనాటకం, అది కూడా అనమాట. పక్కవాడికి తెలియకుండా వీడు నిద్రపోతున్నాడు అనే విషయం మనకి తెలుస్తున్నా వాడు కొంచెం నటిస్తాడు. నేను నిజంగానే ఒకసారి, అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారు కదండి శ్రోతల్లో, ఒక ఆయన ఎదురుగుండా కూర్చుని ఇలా తలకాయ ఊపుతూ ఉండేవాడు, ఆహా నా పురాణం అంత బాగుంది కాబోలు, అందుకే ఎంత అమ్మాయత్వంతో ఇలా తల తిప్పుతున్నాడు అనుకునేవాడిని. తర్వాత తెలిసింది ఆ పూట బాగా ఒక డజన్ గాయలు తిని ఆ చెమ్మయత్వంతో తల ఊపుతున్నాడని. ఎలా అయితేనే మొత్తం మీద ఈ ప్రేతాత్మ కణుపులో ఉండి కదిలేటట్లుగా ఆ అందులోకి ఆవాహన చేసి ఆ ప్రేతాత్మను అక్కడ పెట్టారు. కలశస్థాపన చేసి దీక్షా కంకణాలు ఊళ్ళో వాళ్ళందరికీ కట్టి అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు, అందుకని అందరికీ కంకణం కట్టి. ఇప్పుడు ఈ ప్రేతాత్మకి ఎలా కడతారు కంకణం? మనుషులకైతే కడతారు కదా, అందుకని 7 తాళ్ళు 7 కణుపులు కట్టారు. ఆ గడకర్రకే కణుపులకి వరుసగా తాళ్ళు కట్టారు. చక్కగా దీక్షామండపం ఏర్పాటు చేశారు. ఓ పెద్ద జాకెట్ గొడ్డో దుప్పటో వేసి దాని మీద బియ్యం పోసి అందులో వరుసగా 5 కలశాలు పెట్టాలి. ఏమేమిటిది? ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథంచ, మహేశ్వరం. ఇది పంచాయతనం అంటే సూర్యుడు, అమ్మవారు, విష్ణువు, గణపతి, శివుడు. ఈ 5 దాని మీదకి ఆవాహన చేసి వెనక లక్ష్మీనారాయణుల్ని పెట్టి వారి పూజ చేసి శాస్త్ర ప్రకారంగా ఇదిగో ఋత్విక్కుల్ని విప్రాహ పంచ 5 బ్రాహ్మణోత్తముల్ని పారాయణకి పెట్టారు. 5 కంకణాలు ఇచ్చారు, వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చారు. 5 చదువుకుంటూ భాగవతంతో వెళ్ళిపోతూ ఉంటే గోకర్ణుడు ఒక మంచి ఆసనం వేసి కూర్చుని అందరినీ కూర్చోబెట్టి ఈయనకి వాళ్ళకి కూడా వినిపించడం మొదలెట్టాడు. ఒక ప్రేతాత్మ వంకతో ఊళ్ళో అందరం తరిస్తాం, మేమందరం కూడా దీక్షా కంకణం ధరించి వింటామన్నారట అందరూ. అందరికీ చెప్పాడు ఆయన, మహామధురంగా చెప్పేవాడు ఆయన. ఆయనకి కంఠం చాలా బాగుండేదని పేరు. గోకర్ణుడు పాటలు పాడుతూ ఉంటే, శ్లోకాలు చదువుతూ ఉంటే చెట్లు కూడా చిగురించేవి, రాళ్ళు కరిగిపోయేవి, అంత మధురంగా చెప్పాడు ఆయన. మొదటి రోజు భాగవత సప్తాహంలో ఘట్టం గడిచింది. మొదటి రోజు ప్రవచనం అయ్యింది, టక్కర కణుపు పగిలిపోయింది, అంటే వాడు శ్రద్ధగా ఉన్నాడు. 2 రోజు ప్రవచనం అయ్యింది, 2 కణుపు పగిలింది. 3 రోజు ప్రవచనం అయ్యింది, 3 కణుపు పగిలింది. 4 రోజు అయ్యింది, 4 కణుపు పగిలింది. 5 రోజు అయ్యింది, 5 రోజు పగిలింది. 6 అయ్యింది, 6 కణుపు పగిలింది. 7 రోజు అయ్యింది, టప్పని మొత్తం గడకరంతా పగిలిపోయింది.
ఆ గడకరలో నుంచి అప్పటి వరకు ప్రేతాత్మ రూపంతో ఒడికిపోతూ నానాయాతన పడిపోతూ ఉండేటటువంటి ధుందుకారుడు నీల మేఘఛాయ శరీరుడై అందంగా కృష్ణుడు ఎలా నీలంగా ఉంటాడో అటువంటి రూపంతో నాలుగు చేతులతో మెడ నిండా తులసీమాలతో శంఖచక్ర గదాపద్మాలు ధరించి అపూర్వమైన దివ్యమైన మంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యాడు. అందరూ కరతాళతో జై జై అన్నారు. ఎంతొకసారి అందరికి ఆశ్చర్యమే. ఆ సమయంలో పైనుంచి కిందకు ఒక వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఆ దివ్య విమానం గరుత్మంతుడాకారంలో ఉన్నది. అందులోంచి పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు అనే విష్ణు పార్షదులు, విష్ణువు యొక్క దూతలు వచ్చి భాగవతాన్ని ఎంతో బాగా చెప్పావు గోకర్ణ, మేము కూడా అదృశ్యంగా ఉండి విన్నాం, నీవు చెబుతున్న విధానానికి మేము పొంగిపోయాం, ఎంత భక్తి, నువ్వు అప్పుడప్పుడు ఆనంద బాష్పాలు కారుస్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మేము కూడా పులకించిపోయాం, ఈ ప్రేతాత్మకి నీ పురాణము ద్వారా విముక్తి ఇచ్చావు, వీడిని వైకుంఠానికి పట్టుకుపోతున్నాం అని వాడిని విమానంలో పెట్టగానే వాడు వెంటనే రెండు చేతులు జోడించి, ప్రజలారా వెళ్ళొస్తాను, సోదరా నీ వంటి పండితుడు ఒక్కడైనా ఊరికి ఉండాలి, మహాత్ముడివి నువ్వు, భాగవతాన్ని ఆపోసిన పట్టిన వాడివి, భాగవతాన్ని అస్థిరతం చేసుకుని శరీరంలో ఎముకల్లో నువ్వు రక్తంలో నువ్వు జీర్ణింపజేసుకున్నావు, నీవు పురాణం చెప్పడం వల్ల నువ్వు చెబుతున్నటువంటి ఆ విధానానికి పరవశించి విన్నాను నేను, ఆ భాగవతం ద్వారా నీ చేతి నీచుండైన నన్ను, ప్రేతాత్మగా మారిపోయిన నన్ను వైకుంఠానికి పంపావు, నీ రుణం తీర్చుకోలేను అని పదే పదే నమస్కరించి అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఒక అనుమానం వచ్చింది, ఎంతమంది దీక్షా కంకణ ధారణ చేసి భాగవతం వింటే ఒక్క ప్రేతాత్మకి మాత్రమే వైకుంఠం నుంచి విమానం వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు విమానం రాలేదు అని గోకర్ణుని అడిగాడు. ఆయనకు అనుమానం వచ్చింది, వెంటనే కళ్ళు మూసుకుని సుకుణ్ణి పిలిచాడు. సుఖయోగి అందర వ్యాసపుత్ర అనగానే సుకుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. భాగవతం బాగా చెబితే పిలిస్తే సుకుడు ప్రత్యక్షమవుతాడు, భాగవతం బాగా వింటే పిలిస్తే సుకుడు ప్రత్యక్షమవుతాడు, భాగవతం జరుగుతున్న చోట అందరూ తన్మయత్వంతో వింటే అక్కడికి సుకుడు వస్తాడు ఏదో ఒక రూపంలో, తెలిసిన మీకు. సుకుడు రాగానే ఈయన కాళ్ళ మీద పడి, తండ్రి వీళ్ళందరికీ ఒక అనుమానం వచ్చింది, నాకు అదే అనుమానం, ఎంతమంది భాగవతం వింటూ ఉంటే ఒక్క విమానం ఎందుకు వచ్చిందంటే వాడు చేసిన పాపాలకి పశ్చాత్తాపంతో శ్రద్ధగా కంటి మీదకి నిద్ర రానివ్వకుండా పరమ భక్తితో విన్నాడు. కానీ మిగతా వాళ్ళు ఏం చేశారు, తేడు కంకణం కట్టించుకుని ఓ రోజు ఉపన్యాసం అనుకుంటే బయటికి పోయేవాడు ఒకడు, గుళ్ళోకి పోయేవాడు ఒకడు, యజ్ఞాలకు పోయేవాడు ఒకడు, లేదా షాపింగ్కి పోయేవాడు ఒకడు. వచ్చిన వాళ్ళలో కూడా వీళ్ళకి పెద్ద భయం లేదు కదా, పిశాచిత్వం లేదు, కష్టం లేదు కనుక ప్రస్తుతానికి కాలి మీద కాలేసి కూర్చునేవాడు ఒకడు, మధ్యలో 10 సార్లు తిరిగేవాడు ఒకడు, కూర్చుని కూర్చుని నిద్రపోయేవాడు ఒకడు. వీళ్ళకి ఎలా వస్తాయి విమానాలు? శ్రద్ధగా పరమభక్తితో సంపూర్ణముగా శరీరం మనస్సు అన్నీ భాగవతానికి ధార పోస్తే నిమిషంలో విమానం వస్తుంది. వీళ్ళకి వైకుంఠ యోగం అప్పుడే లేదు, భాగవతం వినడం కాదు అంత శ్రద్ధగా వినాలి అనగానే ఇప్పుడు అర్థమైంది అందరికీ లోపం. వెంటనే ఉన్నారు తెలుసా, సుకుడు మాకు ప్రత్యక్షమై గొప్ప బోధ చేశాడు, ఆయనకి మేము కృతజ్ఞులం, గోకర్ణ మళ్ళీ దీక్షా కంకణం కట్టు, 2వ సప్తాహం మొదలుపెట్టు, మళ్ళీ వింటామన్నారట. ఏది ఇవాళే దీక్ష పూర్తయింది, రేపటి నుంచి 2వ దీక్ష అన్నారు. అసలు అంత మాట ఎవరంటారు, వాళ్ళు జ్ఞానులు కనుక అన్నారు. వెంటనే మర్నాడు మళ్ళీ మొదలెట్టాడు ఈయన దీక్ష. ఈసారి భాగవత సప్తాహం అయ్యాక 500 విమానాలు వచ్చాయి, మొత్తం 1000 మంది ఉన్నారట భాగవత సప్తాహాన్ని, 500 విమానాలు వచ్చాయి, అంటే 500 మంది ఉన్నారు. మిగతా 500 మంది కూడా మేము ఎంత విందా ఉన్నానండి, అదేంటో తెలియదు గురువుగారు, మీరు పురాణం చెబుతున్నప్పుడే వస్తుంది నిద్ర, ఇంకెంతకాలం విన్నా మా బతికింతే అన్నారు వాళ్ళు. వాళ్ళు ఒప్పేసుకున్నారు, మేము నిద్రలో నుంచి బయటికి రాలేకపోతున్నాం, మమ్మల్ని ఏదో కర్మ పట్టుకుంది, అదేంటో అందులో మీరు కమ్మగా పద్యాలు పాడుతుంటే మా 5 ఆరు మీ కంఠం మధురంగా ఉండడం కూడా మాకు ప్రమాదంగా ఉంది, దాంతో మాకు జోలపాట పడినట్టుగా జో అచ్యుతానంద జో జో అమ్ముకుందని మీరు పడితే ఆ నిద్ర మాకే వచ్చి మేము కూడా ఇలా అంటున్నాం, ఇంకా మా 500కి విమానం వచ్చే యోగం లేదండి అన్నారట. మరి అంతే, మరి ఎన్నిసార్లు చేసినా మీకు నిద్ర వస్తుంది ఏదో సమయంలో, కాబట్టి ఇక మీకు ఎలా వస్తుంది మోక్షం, 500 మందికి వచ్చింది, మీరు ఇంకోసారి ఎప్పుడో ప్రయత్నించండి, చేయగా చేయగా ఎప్పుడో ఒకప్పుడు వస్తుందేమో, ఏదైనా ఫలితం పోదు, ఎంతో కొంత వస్తుంది కదా, మోక్షం అంటే రాకపోవచ్చు కానీ విన్న భాగవత ఫలితం ఎక్కడికి పోదు. వీడు వైకుంఠానికి వెళ్ళకపోయినా నరకానికి మాత్రం వెళ్ళాడు. భాగవతం విన్నవాడు గుర్తుపెట్టుకోండి, ఒక్క ఘట్టం విన్నా భాగవతంలో శ్లోకం శ్లోకార్థమేవ, ఒక శ్లోకం కానీ అర్ధ శ్లోకం కానీ విన్నా నరకమునకు మాత్రం వెళ్ళాడు. వైకుంఠం అంటారా, అంత తేలికేం కాదు, అందులో మనలాంటి వాళ్ళకే వైకుంఠమా, దానికి ఎంత కష్టపడాలి, కనీసం నరకం నుంచి బయటపడ్డాం అని సంతోషించండి అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళంతా తరచుగా మాకు పురాణం చెప్పు, ఇక్కడికి వస్తూ ఉంటే నేను యాత్రలు చేస్తూ పోతూ ఉంటాను, వీలున్నప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాను అని వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. ఆ మహానుభావుడు గోకర్ణుడు చేసిన భాగవత సప్తాహంతో ఒక ప్రేతాత్మకి విముక్తి కలిగించింది. ఇక్కడ వ్యాసులు చెప్పారు, నాయనలారా, ఎటువంటి దుర్మార్గుడికైనా, దుర్మరణం పాలైన వాడికి, పాము కాటు తిన్నవాడికి, విషం తాగి చచ్చిపోయిన వాడికి, అనవసరంగా దిక్కుమాలినటువంటి చావు చచ్చిపోయిన వాడికి, మహాపాపాలతో విముక్తి పొందిన వాడికి, వీళ్ళందరికీ కూడా శాశ్వతమైన కైవల్యం ఇచ్చే ఏకైక గ్రంథం శ్రీమద్ భాగవతమే. ఈ భాగవతాన్ని విన్నాక ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళకి మోక్షం రావాలంటే ఏం చేయాలన్నమాట, ఈ భాగవత శ్రవణం పారాయణ యొక్క ఫలితాన్ని అవభృత స్నాన సమయంలో కాస్త పిండి చేతిలోకి తీసుకుని ఫలానా గోత్రం వాడు, ఫలానా నామం వాడు, వీడికి ఈ ఫలితం ధారపోస్తున్నాం, వాడు శాశ్వత శ్రీ కైవల్యము పొందుగాక అని కోరుకోవాలి. ఈ ఫలితం మీరు వెండ మీద ఆధారపడిందన్నారు కదా, ఒకవేళ మీరు బాగా శ్రద్ధగా వింటే ఈ ఫలితం వాడికి ధారపోస్తే ఖచ్చితంగా వైకుంఠానికి పెడతారు, లేదా నరకం నుంచి విముక్తి పొంది కనీసం స్వర్గం వంటి ఉత్తమ గతులకైనా పెడతారు. ఎటువంటి నీచాతి నీచుడికైనా విముక్తిని కలిగించే అపూర్వ దివ్య సాధనం సుమా ఇది. ఇది జరుగుతున్నంతకాలం ఎలా ఉండాలి అంటే, వినేటటువంటి వాళ్ళు పొలిమేర దాటకూడదని శాస్త్రం. కొన్ని కోట్ల జన్మలలో చేసిన మహాభయంకర పాపముల నుంచి విముక్తి పొందింపచేసే శక్తి ఈ భాగవతానికి ఉంది. అసలు భాగవతం వినడం వల్ల పోయే పాపాలు మనందరం కలిసిన చేయలేంట. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కలిసి పాపాలే చేద్దాం అనుకున్నా భాగవతం వినడం వల్ల వచ్చే పుణ్యం అన్ని పాపాలని తొలగించగలదు. భాగవత దీక్షలో పాల్గొని తరించిన మీ అందరికీ అనేక మంగళాశాసనాలు.